சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம் ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்சதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி.
நோட 81 பேஜி 4 அத்தியாயம் 2 பிராமணம் 3 மந்திரம் சிவரி 3 லைன்ல
அந்தர்ஹ்ருதயே ப்ரதிஷ்டிதா பவந்தி ஏதாபிர்வா ஏதத் ஆஸ்ரவத் ஆஸ்ரவதி தஸ்மாதேஷ ப்ரவிவிக்தாஹாரதரஹ இவைவ பவதி அஸ்மாச்சாரிதாத்மனஹ சாரீராதாத்மனஹ.
ஜனக மகாராஜு யாஜ்ஞவல்கில வாரிணி பிரஷ்னின்சினப்படு யாஜ்ஞவல்கில வாரு சமாதானம் செப்துன்னாரு. யாஜ்ஞவல்கில வாரி கிரிந்தட்டி உபாசனல குறிஞ்சி செப்பினப்படு உபாசகுடு எலா தானு மரணிச்சின தர்வாத எலா பிரயாணிஸ்தாடு அனி பிரஷ்னிஸ்தாடு. அப்படு யாஜ்ஞவல்கில வாரி பிரஷ்னக்கு சமாதானம் செப்பலேக போத்தாரு ஜனக மகாராஜு. ஆ ஜனக மகாராஜு செப்பினப்படு சமாதானம் யாஜ்ஞவல்கில வாரே சமாதானம் செப்தாரு. ఏమిటి ఆ సమాధానం అన్నది మనకు తెలిసిన విషయమే. భగవద్గీతలో విన్న విషయం ఉపనిషత్తులో వింటున్నాం. ఇప్పుడు ఏం విన్నాం భగవద్గీతలో ఎక్కడ విన్నాం అనేది గుర్తు చేసుకోవాలి. 8 అధ్యాయంలో ఉపాసకుడు క్రమముక్తిని పొందడానికి మార్గాన్ని శుక్ల మార్గం ద్వారా వెళ్తాడు అని ఉన్నది. ఈ శుక్ల మార్గాన్ని వెళ్ళడానికి ముందు అసలు మరణించేటప్పుడు మనిషికి ఏం జరుగుతుంది అని చెప్తున్నారు. ఉపాసకుడు క్రమముక్తి పొందుతాడు, కానీ ఈ మరణానికి ముందు ఆ యొక్క ఉపాసకుడిలో కొన్ని మార్పులు జరుగుతాయి శరీరంలో. అవి ఎలా అనే విషయాన్ని మనకు చెప్తున్నారు. ఇది చాలా తేలికైన విషయం, ఎందుకంటే మాండుక్యంలో మనం విన్నాం అదే విషయం. ఇక్కడ మరొక విధంగా చెప్తున్నారు యాజ్ఞవల్కుల వారు. ఏమిటి ఆ విషయం అంటే, మాండుక్యంలో మనం విన్నాం విశ్వ తైజస ప్రాజ్ఞ చైతన్య ఆత్మ ఎప్పుడైతే స్థూల శరీరాభిమానం కలిగి ఉంటుందో జాగ్రత్ పురుషుడు అన్నాం. ఆ జాగ్రత్ పురుషుడు శరీర దృష్ట్యా అదే జాగ్రత్ పురుషుడికి విశ్వ అని పేరు పెట్టాం. మనం పెట్టామంటే ఉపనిషత్తు పెట్టింది. అదే జాగ్రత్త ప్రపంచానికి విరాట్ అని పేరు, వైశ్వానర విరాట్. సో ఈ విశ్వ ఈ వైశ్వానర ఒక జంట. ఎందుకని జంటని చెప్పాం, ఇంద్ర ఇంద్రాణి అని పేరు పెట్టారు. ఇంద్ర ఇంద్రాణి, ఇంద్రుడు ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఎలాగైతే జంట వాళ్ళు దంపతులు, అదేవిధంగా ఈ జాగ్రత్ పురుషుడు జాగ్రత్త ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. నేను జాగ్రత్ పురుషుణ్ణి అని నాకెందుకు వేకర్ అంటారు ఇంగ్లీష్లో? వేకర్ అనే పేరు ఎట్లొచ్చింది అంటే, వేకింగ్ వరల్డ్ని చూస్తుంటాను కాబట్టి, వ్యవహారం చేస్తుంటాను కాబట్టి నాకు వేకర్ అని పేరు వచ్చింది. దాన్ని సంస్కృతంలో జాగ్రత్ పురుష అన్నారు. జాగ్రత్త అంటే జాగ్రత్తగా ఉండని కాదు అర్థం, మెలకుతో ఉన్నటువంటి. ఇప్పుడు అందరం మనం మెలకుతోనే ఉన్నాం కదా, అందుకని మనకు జాగ్రత్త పురుష అని పేరు. ఆత్మచైతన్యమైన నేనే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నాకు విశ్వ అని పేరు. నేను ఏం చేస్తున్నాను ఈ జాగ్రత్త అవస్థలో? జాగ్రత్త ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను. కనుక ఈ జాగ్రత్త ప్రపంచాన్ని తెలుసుకోవడం వలన ఈ నేను జాగ్రత్త పురుషుణ్ణి, జాగ్రత్త ప్రపంచం ఒక జంట లాంటి వాళ్ళం. ఇంద్ర ఇంద్రాణివత్ పేరేం పెట్టారు? విశ్వ విరాట్, ఒక జంట. వీళ్ళు ఎక్కడుంటారట? ఇంద్ర ఇంద్రాణి విశ్వ విరాట్ అంటే, కుడికన్నులో ఒకళ్ళు, ఎడమ కన్నులో ఒకళ్ళు ఉంటారు. దక్షిణ అక్ష అక్షణి అని చెప్పన్నారు, వామ అక్షణి. అలా ఉండే కదా చూస్తున్నాం ప్రపంచం అంతా. కనుక విశ్వ విరాట్ ఒక జంట. తర్వాత ఈ విశ్వ విరాటే కాకుండా తర్వాత వీళ్ళకి ఇంకొక అవస్థ ఉన్నది. ఇంద్ర ఇంద్రాణి దంపతులు జంట లాంటి విశ్వ విరాట్, రెండో అవస్థ ఏంటంటే స్వప్నావస్థ, రెండవ పాదం. స్వప్నావస్థలో అదే చైతన్యం సూక్ష్మ శరీరాభిమాని తైజస అన్నాం. ఆ ఇంద్ర ఇంద్రాణి కలలోకి జారుకుపోయినప్పుడు ఇద్దరు ఆ స్వప్నంలో తైజస హిరణ్య గర్భ అన్నాం. ఈ తైజస హిరణ్య గర్భ ఏమిటి? ఇప్పుడు జంట ఎక్కడ నిద్రపోవడానికి ఉపక్రమించినప్పుడు కలొచ్చింది. ఆ కల అవస్థ స్వప్న అవస్థలో ఉన్నటువంటి తైజస హిరణ్య గర్భ ఒక జంట. ఏమిటి ఈ తైజస్సుడు అనేటటువంటి స్వప్న పురుషుడు స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నాడు. హిరణ్య గర్భనే స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు అని అర్థం. తర్వాత ఏం చెప్తుంది ఉపనిషత్తు? అదే తర్వాత నెక్స్ట్ మంత్రంలో ప్రాజ్ఞ ఈశ్వర దంపతులు, అదే ఇంద్ర ఇంద్రాణి మూడో అవస్థకు వెళతారు. మూడో అవస్థకు వెళ్ళినప్పుడు వీళ్ళకి వేరే పేరు పెట్టాం. ఇంద్ర ఇంద్రాణికి ఏమిటా పేరు? ప్రాజ్ఞ అంతర్యామి. ప్రాజ్ఞ అంతర్యామి సుషుప్తి పురుష. సుషుప్తి పురుషుడైనప్పుడు ఏమవుతుంది? కారణ శరీరం కారణ ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కారణ శరీరం కారణ ప్రపంచంలో లీనమవుతుంది. అక్కడ అనుభవించడానికి ఏముండదు, ఏమి తెలియదనే అనుభవం ఉంటుంది అక్కడ. కనుక ఒక్క చైతన్యం ఎన్ని పాత్రలను పోషిస్తున్నదో తెలుసా? ఒక్క చైతన్య ఆత్మ, తురీయ ఆత్మ జాగ్రత్ పురుషుడిగా జాగ్రత్త ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉన్నది, స్వప్న పురుషుడిగా తైజస్సుడిగా స్వప్న ప్రపంచాన్ని అనే హిరణ్య గర్భుణ్ణి అనుభవిస్తున్నది, అదేవిధంగా సుషుప్తి పురుషుడిగా ప్రాజ్ఞుడిగా అంతర్యామిని అనుభవిస్తూ ఉంటాడంటే ప్రాజ్ఞుడు అంతర్యామిలోకి వెళ్ళిపోతాడు, అంతర్యామిలో కలుస్తాడు. అక్కడ కలిసినప్పుడు వీళ్ళకి ఆహారం ఏమిటి, వాళ్ళు ఉండే స్థానం ఏమిటి? ఇంద్ర ఇంద్రాణి అంటే ఈ పేరు అన్నమాట. విశ్వ విరాట్, తైజస హిరణ్య గర్భ, ప్రాజ్ఞ ఈశ్వ అంతర్యామి, వీళ్ళు ఉండే చోటు ఏమిటి అంటే హృదయం అని చెప్తున్నారు యాజ్ఞవల్కుల వారు. హృదయంలో ఉంటారు, మనస్సు అని అర్థం. స్వప్నంలోకి వెళ్ళినప్పుడు హృదయంలో ఉంటారు. జాగ్రత్తలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నారు. వాళ్ళకి ఆహారం ఏమిటి, వాళ్ళకి వస్త్రం ఏమిటి, వాళ్ళు ఉండడానికి చోటు ఏమిటి, ఇవన్నీ ఒక కల్పన. ఇదంతా కూడా ఒక కల్పన అన్నమాట, ఊహించాలి మనం. అట్లా మనం అన్ని మనమ్మ సమంగతే చెప్తున్నారు ఇక్కడ. మనం నిద్రలోకి జారిపోతాం, కలొస్తుంది. మెలకువలో మనకేం జరుగుతున్నదో చెప్తున్నది ఉపనిషత్తు, మన గురించి చెప్తున్నది. కనుక నిర్గుణం బ్రహ్మము, జాగ్రత్ స్వప్న సుషుప్తి సగుణ చైతన్యం అవుతున్నది. నిర్గుణ చైతన్యం ఈ జాగ్రత్తలో ఏమైంది? సగుణ చైతన్యం అయినది. అదే స్వప్నంలో స్వప్నం, సగుణ చైతన్యం. కారణ శరీరంలో ఉన్నప్పుడు నిద్రలో సగుణ చైతన్యం. ఒరిజినల్గా చైతన్యం నిర్గుణం, ఇప్పుడు సగుణంగా మారింది. శబ్దాలు వింటున్నది, చూస్తున్నది, తెలుసుకుంటున్నది. ఈ కళ్ళ ద్వారా, ముక్కుల ద్వారా కలగనేటప్పుడు కళ చూస్తున్నది, అన్నీ తెలుసుకుంటున్నది, నిర్గుణ చైతన్యం. కనుక నిర్గుణ చైతన్యమే శరీరత్రయం, నిర్గుణ చైతన్యమే ప్రపంచత్రయం. కనుక మనకు తెలిసేది ఏమిటి? ప్రపంచత్రయం, శరీరత్రయం అనేది సగుణ చైతన్యం. నిర్గుణ చైతన్యమే సగుణ చైతన్యంగా మారింది. ఈ నిర్గుణ చైతన్యం ఎవరు? నేనే, నా నిజస్వరూపం. నేనే నిర్గుణ చైతన్యాన్ని సగుణ చైతన్యంగా, శరీరత్రయంగా భోక్త, ప్రపంచత్రయంగా భోగ్యంగా, నేనే భోక్తని, నేనే భోగ్యాన్ని అనేటటువంటి ఉన్నతమైనటువంటి టీచింగ్ ఇది. కనుక ఇప్పుడు జాగ్రత్త, స్వప్న, ప్రపంచం ఈ మూడు జంటలు, మూడు జంటలు అంటే విశ్వవిరాట్ జంట, హిరణ్య గర్భ తైజస జంట, ప్రాజ్ఞ ఈశ్వర జంట, వీళ్ళకి ఇద్దరు ఇంద్ర ఇంద్రాణి జంట అంటారు దీన్ని. వీళ్ళు దక్షిణ అక్షణి ఇంద్ర, వామే అక్షణి ఇంద్రాణి వ్యవహారం చేస్తుంటారు. ఇప్పుడు చేస్తున్నావా లేదా? కళ్ళ ద్వారా చేస్తున్నాం. అక్షణి స్వప్నంలో ప్రవేశిస్తారు. ప్రవేశించినప్పుడు ఏం చేస్తారు? ఈ కనుక కుడి కంటిని, ఎడమ కంటిని వదిలి వెళతారు వీళ్ళిద్దరు. కుడి కంటిని, ఎడమ కంటిని నిద్రలోకి జారిపోయినారండి. ఇప్పుడు అక్షణం లేదు, వామ లేదు, దక్షిణము లేదు, కళ్ళు పూసుకున్నాం. కనుక ఈ ఇంద్ర ఇంద్రాణి ఏం చేస్తారు? స్వప్నంలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ కంటి, వామ అక్షిణి కంటి నుంచి విడిచి పెడతారు. ఈ కళ్ళు పనిచేయవు కదా స్వప్నంలో, కలగనేటప్పుడు ఈ పండు కళ్ళు పనిచేస్తాయా? పనిచేయవు. కనుక విడిచి వెళతారు. కనుక తయోహో అని అన్నారు ఇక్కడ మంత్రంలో. మొదటి రెండో లైన్ చూడండి. అథైవ యహ రేతదన్నం తయోహో ఏషః సంస్థావః. రెండో లైన్ నుంచి మొదటి లైన్ చివర్లు తయోహో అని ఉన్నది చూడండి. తయోహ అంటే ఇంద్ర ఇంద్రాణ్యోహో, వాళ్ళిద్దరి యొక్క సంస్థావః. ఎక్కడ స్థానం అంటే అంతర్హృదయ, మనస్సే వారి యొక్క స్థానం. అదే ఆకాశం, మనసు లోపల చోటు ఉన్నది ఆకాశం, ఆ చోటే స్థానం. అథైవ యోరేత అన్నం యహ ఏషాంతర హృదయే లోహిత పిండ. వారికి ఆహారం ఏమిటి అంటే లోహిత పిండ అంటే ఎర్రని రంగు అన్నమాట. అక్కడ ఎర్రని రంగు అంటే లోహితం అంటే ఎరుపు. ఆహారం, మనం తిన్న ఆహారం అక్కడ లోపల సూక్ష్మ ఆహారం అవుతున్నదట. ఆహారం మూడు రకాలు, స్థూలం, సూక్ష్మం, సూక్ష్మతరం. ఈ శరీరం, జగత్, ఈ రెండు కూడా అవసరం ఈ తురియ ఆత్మకి. ఈ శరీరము, జగత్ రెండు అవసరం. ఇది లేకపోతే ఏముంది? బల్బు, ఫ్యాన్ లేకపోతే ఏంటి ఎలక్ట్రిసిటీకి? ఉన్నా ఒకటే, ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మైక్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పని చేయకపోతే ఏమని చూసారా? కరెక్ట్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అది పనిచేస్తేనే దానికి ఒక ఉనికికి విలువ. చెప్పాను కదా, నాకు ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ ఇస్తుంటాడు భగవంతుడు చెప్పేటప్పుడన్నా. ఆ మాట చెప్తున్నాను, వెంటనే పని చేయకుండా పోయింది. అది ఏం ప్రయోజనం ఉండి కూడా. అలాగే నిర్గుణ చైతన్యమైన నేను, ఈ శరీరము, ప్రపంచము లేకపోతే జాగ్రత్త పురుషుడిగా జాగ్రత్త ప్రపంచాన్ని అనుభవించలేను, స్వప్న పురుషుడిగా స్వప్న ప్రపంచాన్ని అనుభవించలేను, కారణ శరీరంలో ఉండి ఆ నిద్ర ఆనందాన్ని అనుభవించలేను. కనుక ఇప్పుడు శరీరం కావాలా వద్దా, అందుకని జాగ్రత్తగా ఉపయోగించుకో అంటారు. దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవాకు, జాగ్రత్తగా మంచి అలవాట్లతో దాన్ని రక్షిస్తూ కాపాడుతూ ఉండు. ఈ జ్ఞానం పొందే వరకు, పోయినప్పుడు పోతుంది అది ఎట్లాగో, మనం ఉండమన్నా ఉండదు, దాని టైం వచ్చినప్పుడు అది పోతుంది. కనుక ఉన్నప్పుడు దాన్ని ఈ జ్ఞానం పొందడానికి ఉపయోగించుకోవాలి. నేను చైతన్యాన్ని, ఈ విషయాన్ని తెలుసుకోవడానికి నాకు ఇది ఉపాధి, ఈ ప్రపంచం ఉపాధి అని తెలుసుకున్నప్పుడు ఎంత వండర్ఫుల్గా ఉంటుంది లైఫ్. కానీ తెలుసుకుంటున్నారా జనం? తెలుసుకోవడం లేదు కదా, పాపం. మనలాగా ఉంటారు అందరు అదృష్టవంతులు. మనం ఈ ఉపాధి విలువను తెలుసుకుంటున్నాం. ఈ ఉపాధి కావాలి, ఆ ఉపాధి కావాలి, జగత్తు కావాలి, ఇది కావాలి. ఇది తెలుసుకోవడం కోసమేనండి ఈ శరీరం, ఈ జగత్తు కూడా. నీకు ఇచ్చింది శరీరము, జగత్తు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు తెలుసా? ఈ విషయాన్ని, ఆత్మకి ఈ రెండు ఉపాధులు లేకపోతే, ఈ శరీరత్రయ ఉపాధి, ప్రపంచత్రయ ఉపాధి లేకపోతే, ఎలక్ట్రిసిటీకి బల్బు ఫ్యాను లేనట్లే. ఎగ్జాంపుల్ బాగుందా? ఇది మనసులో జ్ఞాపకం ఉంచుకుంటే జాగ్రత్తగా ఉంటాం ప్రపంచంతో, ఈ శరీరంతాన్ని ఉపయోగించుకుంటాం, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయిపోవడం జాగ్రత్త అంటే ఏమిటి? తెలుసుకున్నవాడు ఆనందంగా ఉంటాడు. కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు భగవద్గీతలో ఇవాళ, తెలుసుకోనివాడు దుఃఖపడతాడు. అంతే తేడా, కొంచెమేనండి తేడా. ఏమిటంటే ఆ కొంచెం తేడా అంటే, జ్ఞాని వివేకవంతుడు ఆనందంగా ఉంటాడు తెలుసుకున్నవాడు. ఈ ఉపాధి, రెండు ఉపాధుల గురించి, నేను నిర్గుణ చైతన్యాన్ని తెలుసుకోని వాడు అజ్ఞాని కష్టపడతాడు. అది తేడా, చిన్న తేడా. చిన్న తేడానా? పెద్ద తేడా. అందులోనే కదా ఉంది జీవితం అంతా. అందుకనే జ్ఞాని ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. సర్వం బ్రహ్మమయం, అంతా నిర్గుణం బ్రహ్మమే. నేనే జగత్తుగా, నేనే అన్ని శరీరాలుగా ఆనందిస్తున్నాను అంటాడు. అది లేకపోతే ఏమవుతుంది? కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అరుచుకుంటుంటారు. వాళ్ళు వేరు, నేను వేరు, ఇది వాళ్ళు అని చెప్పి భేదభావనతో కష్టపడుతుంటారు మనుషులు. ఎంత నష్టమో తెలుసా? కేనోపనిషత్ చెప్పింది అందుకే, మహతి వినష్టి అన్నాడు. ఒరే ఒరే, మహా నష్టం రా నువ్వు తెలుసుకోకపోతే అని చెప్పి కేనోపనిషత్ చెప్పింది. మహతి వినష్టి అంట, అది తెలుసుకున్న వాడికి తెలుస్తుంది దాని యొక్క మహా నష్టం ఏమిటనేది. తెలియని వాడికి ఏం తెలుస్తుంది? అందుకనే గురువు, దైవం, మాత పిత అందరూ కూడా మనకు సహకరిస్తారు దీనికోసం అని చెప్పి ఆ భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళకి ఇవి లభిస్తాయి, లేని వాళ్ళకి లభించం అని చెప్పి. ఇప్పుడు ఈ స్వప్నంలో వారి ఆహారం ఏమిటి, ఏ విధంగా అంటే సూక్ష్మంగా ఉంటుంది. స్థూల ఆహారం శరీరానికి, జాగ్రత్ పురుషుడికి విశ్వం, స్థూలమైన ఆహారం మనం తింటుంటాం కదా, తినంగానే స్థూలంగా ఈ స్థూల శరీరం పెరగడానికి ఉపయోగపడుతుంది. ఆహారం మూడు విధాలు చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఏమిటదంటే, ఏషా శృతి సంచరణి, ఏషా లోహిత పిండం. ఆహారం అంటే ఇక్కడ హృదయంలో ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు అంటుంటారు చూసారా, మూడు రకాలు ఆహారం. ఛాందోగ్య ఉపనిషత్తులో చూసాం 6వ అధ్యాయంలో, స్థూల అంశ, మధ్యమ అంశ, సూక్ష్మతర అంశ. స్థూల అంశ, మధ్యమ అంశ, సూక్ష్మ అంశ. ఏమవుతుందిట ఇవి? నాలుక రుచి తెలిసే వరకు స్థూల అంశం అండి. ఆహారం యొక్క స్థూల అంశం ఎక్కడి వరకు? ఈ చిన్న నాలుకను చూసారా, అక్కడ మనకు రుచి తెలిసే వరకే స్థూల అంశం. నోట్లోకి వెళ్ళిపోయింది, జారిపోయిన తర్వాత ఇంకేమైనా తెలుస్తుందా? రుచి పుల్లగా ఉంది, కారంగా ఉంది అని తెలుస్తుందా? ఇక్కడ గొంతులోకి పోయిన తర్వాత తెలియదు. దాన్ని మధ్యమ అంశ అంటారు. అన్నం అసితం త్రేధా విధీయతే అని చదివాం ఛాందోగ్యం. తస్యయత్ స్థవిష్టో ధాత్, ఛాందోగ్య మంత్రాయం చెప్తున్నాను. తస్యయత్ స్థవిష్టో ధా
ధాతు తత్ మలం భవతి తత్ పురీషం భవతి.
స్థూలమైనటువంటి పదార్థం ఆహారం తిన్న తర్వాత అది మలంగా బయటికి వస్తుంది. మధ్యమ భాగమైన ఆహారం స్థూల శరీరానికి శక్తినిచ్చి ఆ పోషకాలన్నీ ఇస్తుందన్నమాట. స్థూల శరీరానికి ఇచ్చిన తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ న్యూట్రిషన్స్ అని చెప్తుంటారు కదా, అవన్నీ ఇస్తుంది. కనుక సూక్ష్మ ఆహారం సూక్ష్మ శరీరానికి అన్నం, సూక్ష్మ ఆహారం సూక్ష్మ శరీరానికి అన్నం, స్థూల ఆహారం స్థూల శరీరానికి అన్నం. కనుక ఇలా శక్తిని ఇచ్చినప్పుడు అవే న్యూట్రిషన్ అంటే సూక్ష్మ ఆహారం. న్యూట్రిషన్ కంటి కనపడుతుందా? కార్బోహైడ్రేట్స్ కంటి కనపడతాయా? మనం తినే పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్, న్యూట్రిషన్స్, బి విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్ అన్నీ కనపడతాయా అండి? కనపడవు. అన్నీ ఉన్నాయి అంటున్నారు, మనం తింటున్నాం అంతే, అవి కంటికి కనపడవు. కనుక అవన్నీ కూడా మధ్యమ సూక్ష్మ ఆహారం సూక్ష్మ శరీరానికి అన్నమని, ఇవన్నీ కూడా ఈ సూక్ష్మ శరీరానికి సహాయపడుతూ ఉంటాయి అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత లోహిత పిండం అన్నది సూక్ష్మతరమైనటువంటిది. చాలా లోహిత పిండం అంటే సూక్ష్మతరమైనటువంటి ఆహార అంశ. పృథివీ తేజో అప్ అన్నమయ గుంహి సౌమ్య మనః. అన్నం వలనే కదా ఈ శరీరం తయారైంది అని చెప్పి తైత్రీయ ఉపనిషత్తులో చూసాం. ఆపోమయ ప్రాణ, జలం యొక్క అంశమే ప్రాణము అన్నాం. తేజోమయి వాక్, అగ్ని అంశమే వాక్కుగా వస్తున్నది. అలా ఇంద్రాణి జంట హృదయం అంటే అంతర్హృదయే అని ఉన్నది. ఆ హృదయే అనే సప్తమి విభక్తిని హృదయంగా మార్చుకోవాలి మనం. సప్తమి చెప్పినప్పటికీ వారి హృదయం అని అర్థం. నేను వారికి మార్గం ఏమిటి స్వప్నంలోకి వెళ్ళడానికి? ఒక మార్గంలోకి వెళ్ళాలి కదా, దేని ద్వారా వెళ్తారు అంటే నాడీ చెప్తున్నారు ఇప్పుడు. సరే, ఈ అన్నం తిన్న తర్వాత లోపల వాటికి కవర్ ఏమిటి? జాలకం ఇవ అని చెప్తున్నారు. ఏతత్ ప్రావరణం అదేతద్ అంతర్హృదయే జాలకమివ. దే వాళ్ళకి ఒక ఇంద్రాణికి వాళ్ళకి వస్త్రం ఏమిటి అంటే మనం కిటికీలకి మస్కిటో నెట్ వేసి పెడతాం చూసారా, మస్కిటో నెట్ వేసినటువంటి కిటికీ లాంటిది వీళ్ళకి ఆహారం అనేటువంటిది అట్లా ఉపయోగపడుతుందట. ఊరికే అలా ఇమాజినేషన్ లోపల జరుగుతున్నదండి. పేర్లు పెట్టింది ఉపనిషత్తు, మనకు తెలియదు కదా ఏం జరుగుతుందో, అందుకని తెలుసుకుంటున్నాం. అంతర్హృదయే జాలకం, జాలకం అంటే ఆ కిటికీకి ఉన్నటువంటి కర్టెన్ లాంటిది నెట్, అది ప్రావరణం అంటే కిటికీ అన్నమాట. దానికి ఒక కవర్ లాంటిది అని అర్థం. తెర లాంటిది, తెర ఉన్న కిటికీ లాంటిది అని. మనస్సు అనే గదిలో ఉన్నప్పుడు కిటికీలు ఉండాలి కదండి, ఆ కిటికీలకి తెర ఉండాలి. ఆవిడ్ని చెప్తున్నది ఉపనిషత్ జాలకమేవ. అథైవ ఏషా శృతి సంచరణి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంద్రాణి విశ్వ విరాట్లు స్వప్నంలోకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు వాళ్ళకి మార్గం ఏమిటి అంటే ఏషా హృదయ ఊర్ధ్వా నాడి ఉచ్చరతి. ఒక నాడి గుండా వెళ్ళి వెళతారనమాట స్వప్నంలోకి. అప్పుడే కదా జాగ్రత్త ప్రపంచాన్ని మర్చిపోతాం, పడుకుంటాం మనం హాయిగా, తెలియకుండా నిద్రలోకి పోతాం. నిద్రలోకి పోగానే ఎక్కడికి పోయినాడు ఈ చూసేవాడు, ఈ వినేవాడు, వాసన తెలియడం లేదు, శబ్దం తెలియడం లేదు, రూపాలు తెలియడం లేదు, ఎక్కడికి పోయినావరంటే నాడి గుండా లోపలికి వెళుతున్నట్ట. సూక్ష్మ నాడి నాడ్యా అంతర్హృదయే ప్రతిష్ఠిత భవంతి. ఈ యొక్క హృదయంలో మనస్సులో అక్కడ ఉంటారు. ఎవరుగా ఉంటారు వీళ్ళు? విశ్వ విరాట్ ఏమైపోయినారు ఇప్పుడు? తేజస హిరణ్య గర్భులుగా ఉన్నారు జంట ఇంద్రాణి. స్వప్న శరీరం స్వప్న ప్రపంచం. ఎట్లా ఉంటుంది ఆ నాడి అన్నట, ఎంత ఉంటుందండి పెద్ద నాడి అన్నాడు. ఎంత ఉంటుందంట అంటే యథా కేశ సహస్ర భిన్న ఏవ అస్య హేత హిత నామ నాడ్య. ఈ ఇద్దరు ప్రయాణించేటటువంటి నాడి ఎంత ఉంటుందో తెలుసా? ఆ నాడి ఒక వెంట్రుకను తీసుకురా, ఆ వెంట్రుకని నిలువుగా 100 ముక్కలు చెయ్యి, 100 భాగాలుగా కత్తిరించు. ఏమండి, ఒక వెంట్రుకని అడ్డంగా కత్తిరిస్తాం అలా కాదుట, నిలువుగా కత్తిరించాలిట. 1000 సహస్రధ 1000గా కట్ చేసి అందులో ఒకటి తీ పీస్ బయటికి. ఎంత ఉంటుంది దాని సైజు? అంత ఉంటుందట ఈ నాడి. ఈ నాడిలోకి ఎవరు వెళ్ళారు? తేజస విరాట్. అంటే ఎవరు? నిర్గుణ చైతన్యమైన బ్రహ్మమే తేజస హిరణ్య గర్భ సూక్ష్మ శరీర సూక్ష్మ ప్రపంచ అభిమాని సగుణంగా అయి స్వప్నంలోకి వెళ్ళిపోయినాడు. ఎలా వెళ్ళాడు? నాడి గుండా వెళ్ళాడు. ఆ నాడికి ఏమిటి పేరు అంటే హితా నామ నాడ్యః. హిత అనే నాడి, ఆ నాడి గుండా వెళ్తే అంతర్హృదయే ప్రతిష్ఠిత భవంతి, హృదయంలో ఉంటారండి. ఎంతసేపు వస్తుందండి కళ? ఏమన్నా టైం చూస్తామా మనం? కళ ఎంతసేపు వస్తుందండి? ఎలా తెలుస్తుంది మనకు? వాళ్ళు చెప్తారు, రీడింగ్ చేసేవాళ్ళు, కళ కొన్ని సెకండ్స్ట వచ్చేది, కానీ మనం చాలాసేపు చూసినట్లు అనిపిస్తుంది. ఆ టైం జోన్ వేరు, ఈ టైం జోన్ వేరు. అరగంట వచ్చిందా 1/4 గంట వచ్చిందా కాదు, అది ఎన్నో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వస్తుందట. అది ఎంత సమయమో మనకు తెలియదు, దానికి ఏదో చెప్తారు ఆ లెక్క. ప్రతిష్ఠిత భవంతి ఏతాభిర్వా ఏతదాశ్రవదాశ్రవతి. ఈ విధంగా ఈ జంట అక్కడ ఉంటారు స్వప్నంలో అని అన్నారు. స్వప్న ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ మనస్సు అక్కడేమవుతుందంటే, ఆ మనస్సు చిదాభాస అన్నమాట, రెండు కలిసి ఉంటాయి. చిదాభాస ఉంటేనే కదా, మళ్ళీ అది మర్చిపోకూడదు. నిర్గుణ చైతన్యం స్ట్రైట్గా పోడైన ఆయన అంతటా ఉన్నాడు. నిర్గుణ చైతన్యం చిదాభాసుడిగా మారి జీవుడిగా, ఆ జీవుడు స్వప్న శరీరంలో స్వప్న శరీరంగా స్వప్న ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. డ్రీమ్ వరల్డ్ని చూస్తాడండి డ్రీమర్, డ్రీమ్ వరల్డ్ని చూస్తాడు. నిర్గుణ బ్రహ్మం నేరుగా చూడదు. నిర్గుణ చైతన్యమే చిదాభాసగా మనస్సులో ప్రతిబింబించి జీవుడిగా అన్నీ అనుభవిస్తూ ఉంటాడు. ఎట్లాగైతే అద్దంలో మీ ముఖం చూసుకుంటే అద్దం ద్వారా ముఖం చూస్తున్నారు, అద్దం తీసినప్పుడు ఆ ముఖము పోతుంది, అది నిద్రలో, అదికి వస్తాం తర్వాత. అద్దం తీసేస్తాం, ప్రతిబింబ ముఖం కూడా పోతుంది, అంటే చిదాభాస కూడా వెళ్ళిపోతుంది నిద్రలోకి. మీరు మాత్రం నిద్రపోకండి ఇప్పుడు. తర్వాత 4వ మంత్రంలో అది చెప్పబోతున్నారు. ఈ తేజస హిరణ్య గర్భులు కలగనేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు, ఇంద్ర ఇంద్రాణి. ఎంతసేపు ఉంటుంది ఆ కళ? మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్ళిపోవాలి కదా. రాత్రి అంతా కళ వచ్చిందంటే వాడికి పిచ్చెక్కుతుంది. అందుకని గాఢ నిద్రలోకి వెళితేనే మనిషికి ఆరోగ్యం. అలా నిద్రలోకి వెళ్ళే ముందు ఈ కళ, ఈ స్థితి అన్నమాట. ఆ సూక్ష్మ నాడిలో, హిత అనే నాడిలో ఈ కళ కంటూ ఉంటాడు. పెద్ద ఎలిఫెంట్ను చూస్తాడు అందులో, పెద్ద ఏనుగును చూస్తాడు, పెద్ద పర్వతాలను చూస్తాడు ఎందులో, ఆ సూక్ష్మ నాడిలో ఉన్నటువంటి సగుణ జీవాత్మ చిదాభాస. ఈ చిదాభాసం ఎవరి యొక్క ఆభాసం? ఎవరి ప్రతిబింబం అది? చిత్ ప్రతిబింబం. ఆ చిత్ ఎవరు? నేనే. ఆ చిత్తుని నేను అద్దంలో ముఖం చూసుకుంటూ, ఆ ముఖం ఎవరిది అద్దంలో అంటే ఏం చెప్తారు? నాదే. అవునా? చెప్పిన తర్వాత నువ్వు సత్యమా ముఖం సత్యమా అంటే ఏమిటి, అట్లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తావు? నాకు తెలియదు ఆ మాత్రం అంటామా లేదా? ఆ ముఖం సత్యం కాదు, నేనే సత్యం అంటాం. అదే విధంగా ఇక్కడ అనాలి. ఏమనాలి? ఆ జీవుడు, ఆ చిదాభాసుడు అనుభవిస్తున్నవాడు ఉన్నాడు కదా, వాడు నా ప్రతిరూపం, నా ప్రతిబింబం. జాగ్రత్తలో ఉన్నప్పుడు అవి అనుభవించాడు, ఇప్పుడు ఇవి అనుభవిస్తున్నాడు కలలో. కాసేపు ఉంటే నిద్రలోకి పోతాడు, అది అనుభవించడు. కానీ నేను చిత్తుని, అర్థం వస్తుంది పోతుందండి, ముఖం బింబముఖం ఉంటుంది ఎప్పుడు, ప్రతిబింబ ముఖాలు వస్తుంటాయి పోతుంటాయి. ఎంత చక్కగా చెప్తుంది చూడండి ఉపనిషత్తు. మనం ఎందుకు ఇంత కష్టపడతాం అర్థం చేసుకోకుండా? అర్థం చేసుకో ఉండడానికి మేనేజ్ చేస్తుంటాం మనం. ఇంత తేలిగ్గా చెప్తున్నా కూడా ఇందులో ఏముందండి కష్టం చూడండి. అర్థం ఉన్నంతసేపు ప్రతిబింబం ఉంటుంది, ప్రతిబింబ ముఖం. ప్రతిబింబ ముఖం సత్యం కాదు, బింబముఖమే సత్యం. బింబముఖం అనేది చూసుకోలేము మనం. బింబముఖం చూసుకోవాలంటే మీడియం కావాలి. మీడియం ఉన్నప్పుడే ప్రతిబింబముఖం ఏర్పడుతుంది. ప్రతిబింబముఖం ఉన్నప్పుడే నన్ను నేను చూసుకుంటాను. పాపం చిత్తుకు కూడా అంతేనండి. చిత్తు కూడా తనను తాను తెలుసుకోలేదు, చూసుకోలేదు. ఈ వేలు ఆ వేలును తాకుతుందా? నన్ను నేను ఎలా తాకుతాను? తాకలేను. అదే విధంగా నా ముఖం నేను ఎందుకు చూసుకోలేను? పెద్ద గొప్పవాడమండి మనం, ఎక్స్పర్ట్స్, అన్నిట్లో ఎక్స్పర్ట్స్మే. ఒక్కటి మాత్రం పెట్టాడు భగవంతుడు లిమిటేషన్. ఏమిట్రా అంటే అది, నీ ముఖం నువ్వు చూసుకోలేవు. ఏమిటి పెద్ద గొప్ప నువ్వు? ఇంతకంటే ఏం లిమిటేషన్ కావాలండి మనకి? అంద చందాల ముఖాన్ని ఈ సోకు చేసుకున్న తర్వాత, షోకో సోకో తెలియదు, ఎంత చేసుకున్న తర్వాత వీడికి ఏం కావాలి? అద్దం కావాలి. అద్దం లేకపోతే స్టీల్ పళ్ళలో చూసుకుంటాడు. ఎక్కడ అద్దం దొరికితే అక్కడ చూసుకుంటాడు. చూశారా ఎంతటి గొప్పవాడికైనా వాడి ముఖం వాడు చూసుకోలేడు. అదేవిధంగా చిత్త చైతన్యం తనను తాను ఆనందించాలన్నా, తెలుసుకోవాలన్నా, చూసుకోవాలన్నా ఏం కావాలి? చిదాభాస కావాలి. ఎట్లాగైతే ఈ ముఖానికి ప్రతిబింబముఖం కావాలో, చిత్ చైతన్యమైన నాకు ఏం కావాలి? చిదాభాస కావాలి. చిదాభాస ఏర్పడటానికి ఏం కావాలి? మనస్సు అనే అద్దం కావాలి. అద్దం లాంటి మనస్సు వస్తేనే చిత్ బింబముఖం లాంటి చిత్తునైన నేను నన్ను నేను చూసుకోవడానికి చిదాభాసంగా ప్రతిబింబిస్తేనే నన్ను నేను తెలుసుకుంటాను. ఇప్పుడంతా చిదాభాసంగానే ఉండి తెలుసుకుంటున్నాను, అర్థమైందా? ఇదంతా చెప్పడానికి ఉపనిషత్తు ఎంత కష్టపడుతుందో పాపం మన కోసం. ఎంత కష్టపడుతుందో అంటే, ఒక తల్లి బిడ్డను ప్రసవించడానికి ఎన్ని నెలలు మోస్తుంది, అది ప్రసవించిన తర్వాత ప్రసవించడానికి ముందు ఎంత కష్టపడుతుంది. కానీ వీడికి, పుట్టినవాడికి ఆ విలువే తెలియదు. అమ్మంటే గౌరవం లేదు, విలువ లేదు. తల్లి నన్ను ఇంతకాలం పోషించి ఎంత కష్టపడి నాకు జన్మనిచ్చిందని కొంచెమైనా వానికి ఉండాలి కదా, ఉంటున్నదా? అదేవిధంగా శాస్త్రమాత మనకు అర్థం కావడం కోసం ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా చూడండి. చిదాభాసగా ఏర్పడి మనస్సు, చిదాభాస రెండు కలిసి లోపల కలని కంటూ ఉన్నాయి అని చెప్తుంది. మనస్సు చిదాభాస కలిస్తేనండి జీవుడు. ఇప్పుడు జీవుడు అనేవాడు సత్యమా? కాదు. చూసారా, జీవుడు అనేవాడు ప్రతిబింబ ముఖం లాంటి వాడు. జీవుణ్ణి ప్రతిబింబముఖం చూస్తున్నాము అంటేనే ఏమిటి అక్కడ మనకు నిరూపణ? ప్రతిబింబముఖం చూస్తున్నాం అంటేనే ఒక నిరూపణ అయిపోయింది అక్కడ, ఒక విషయం. వెరీ గుడ్, 100 marks. బింబముఖం గ్యారంటీగా ఉన్నది అని అర్థం. అదేవిధంగా మనస్సు, చిదాభాస కలిసి జాగ్రత్తను అనుభవిస్తున్నాయి అంటే చిత్తు ఉంటేనే. మనస్సులో ఆ చిదాభాసుడు స్వప్నాన్ని అనుభవిస్తున్నాడంటే చిత్తు ఉంటేనే. అదేవిధంగా నిద్ర తర్వాత చెప్తాం, ఇంతవరకు చాలు ఇప్పుడు. కనుక ఆ చిత్తు ఎట్లా ఉంటుందండి అని అడిగాడు అనుకోండి, ఏం చెప్పాలి? ముఖం ఎట్లా ఉంటుందన్నాడు. చూస్తున్నావుగా అద్దంలో, ఎట్లుంటుందో అట్లుంటుంది అన్నాడు. మరి ముఖం ఎట్లుంటే అట్లా కనపడుతుంది కదండి. తెలుసుకునేవాడిగా ఉంటుంది, కాన్షియస్నెస్. అన్నీ తెలుసుకుంటున్నావు కదా, అలా ఉంటుంది. అందుకనే దానికి సత్యం జ్ఞానం అని పేరు. అద్భుతమైనటువంటి మహా అద్భుతమైనది ఏదైనా ఉంటే ప్రపంచంలో ఇదేనండి అని చెప్పి చిదాభాస చిత్తులో కలిసిపోతుంది. ఎప్పుడు? నిద్రలోకి వెళ్ళినప్పుడు. వెళదామా నిద్రలోకి? సో ముఖం ఎలాగైతే అద్దం తీసేస్తే ప్రతిబింబముఖం బింబముఖంలో కలిసిపోతుందో, బింబముఖంలో కలుస్తున్నదా ప్రతిబింబముఖం, లేకుండా ఉంటుందా? అంతే, కలిసినట్లుగా. కొంచెంసేపు జోక్, ప్రతిబింబముఖం అద్దం తీయగానే ప్రతిబింబముఖం చిన్నగా బింబముఖంలోకి వెళుతుందా? ఏమండి ప్రతిబింబముఖం ఎంత సత్యం అండి? 80%, 70%? కనపడుతుందే కానీ అది సత్యం కాదు. చిదాభాస కూడా అంతే. చిదాభాస నిద్రలోకి వెళ్ళినప్పుడు చిత్తులో కలిసిపోతుంది. అంటే చిన్నగా నది సముద్రంలో కలిసినట్లు కలుస్తుందా? ప్రతిబింబ ముఖం మన ముఖంలో కలవడానికి బయటకు వచ్చి చిన్నగా నడుచుకుంటూ వచ్చి వస్తుందండి. అయ్యో అద్దం అద్దం వెళ్ళిపోతుంది, నా ముఖం రా, నా ముఖం రా అంటే కొట్టుకోండి. అది ఒక తమిళంలో చెప్పాలంటే తోట్రం అంటారు. అది కంటికి కనపడుతుందే కానీ నిజం కాదు. ఎంత విచిత్రం, అద్దం ఎవరు కనిపెట్టాడో కానీ, అద్దాన్ని ఎవరు కనిపెట్టాడో కానీ, అద్దమే లేదనుకోండి ప్రపంచంలో, ఊహించండి అద్దమే లేదనుకోండి, ఒక ట్రాన్స్పరెంట్ ఒక వస్తువు మనకు కనపడేదే లేదనుకోండి, అప్పుడు నా మొహం ఎక్కడ చూసుకోవాలి? కనుక ఈ శరీరం మనస్సు అనేది వండర్ఫుల్, అండర్స్టాండ్? అద్దం ఎంత వండర్ఫుల్లో మన ముఖం చూసుకోవడానికి. రోజు చూసుకుంటామని కానీ ఎప్పుడన్నా అద్దం విలువ తెలుసుకున్నామా మనం? ఒక్కరోజున ఆలోచించామా? డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ అంటాడు. ఇంత డ్రెస్సింగ్ టేబుల్ కూడా అసలు దాని వండర్, ఎంత వండర్ అంటే వండర్ అన్నాడు. అట్లాగే ఇది వండర్ కదండి, ఈ మనస్సు వండర్ కదా, ఆశ్చర్యం కదా. ఇవన్నీ ఆలోచించకుండా మనిషి ఏమిటేమిటో చదువుతాడు, ఏమిటేమిటో ఆలోచిస్తాడు. ఇది వండర్ ఎందుకంటే ఈ యొక్క సత్తు చిత్తుని ప్రతిఫలింపజేసి నా రూపం అని నాకు తెలియజేయడానికి ఇది. ఆ అద్దం ఎలా తెలియజేస్తున్నదో ముఖాన్ని, ఇది తెలియజేస్తున్నది. ఇదండి విషయం. మంత్రాలు చదువుకుంటూ పోతే ఏమీ రాదు మనకు జ్ఞానం. ఆ ఒక్క విషయంలో దాని విషయాన్ని పట్టుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి, చేసుకొని దాని మీద మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి, అప్పుడు వంట పడుతుంది. కానీ మంత్రాలన్నీ ఎన్ని చదివినా ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉండిపోతాయి. లేకపోతే నేను ఎందుకు ఇంతసేపు దీని మీద డెవలప్ చేస్తున్నానంటే విషయాన్ని ఇక్కడే ఇప్పుడే మీరు ఆ విషయాన్ని గ్రాస్ప్ చేయాలి. లేకపోతే మీరు ఇంటికి వెళితే ఇంకా అంతే, చెప్పులు వేసుకుంటే అక్కడ వెళ్ళిపోతారు. అందుకనే మీకు ఇక్కడే మనసులోకి డ్రిల్ చేస్తున్నాను అన్నమాట. అర్థమైందా? కనుక ఈ యొక్క అద్దంలో ముఖం ప్రతిబింబ ముఖం పోగా, అద్దం పోగానే ఎలా పోతుందో, నిద్రలోకి పోగానే మనస్సు పనిచేయడం మానేస్తుంది. ఎప్పుడైతే మనస్సు ఉండదో చిదాభాస ఉండదు, అప్పుడు ఎవరు ఉంటారు? చిత్తు మాత్రమే ఉంటుంది అంటున్నారు. అది కనుక ఆలోచనలన్నీ కూడా ఆగిపోతాయి గాఢ నిద్రలో. అది చదువుతాం ఇప్పుడు. ప్రవివిక్తాహార తరహ, ప్రవివిక్తాహార తరహ అంటే ఆ యొక్క సూక్ష్మతరమైనటువంటి ఆహారం ద్వారా ఆ సూక్ష్మ శరీరం, స్వప్న పురుషుడు, స్వప్న హిరణ్య గర్భ, తేజస ఆహారంతో జీవిస్తుంటారు. నిద్రలో కల రావాలంటే వాళ్ళకి ఆహారం కావాలి కదా. ప్రవివిక్త ఆహార అన్నారు, సూక్ష్మతరమైనటువంటి ఆహారం. తస్మాత్ శారీరాత్మన, శారీరాత్ ఆత్మన. కనుక ఈ శరీరం సూక్ష్మ శరీరానికి ఆ పని చేయడానికి సూక్ష్మతరమైనటువంటి ఆహారం అన్నారు. అందుకని మనం తీసుకునే ఆహారం ఎంత అవసరమో చూసారా? దానిలో ఉన్నటువంటి సూక్ష్మతరమైనటువంటి అంశ ఆ సూక్ష్మ శరీరానికి వెళుతుంది, అక్కడ పనిచేస్తుంది. అందుకే ఆహారం లేకపోతే మరణిస్తాడు. చిదాభాసం ఉండదు, మనస్సు ఉండదు, శరీరము ఉండదు, ఏమీ ఉండవు. ఆహారం ఉన్నంతసేపే ఈ శరీరం, మనస్సు, చిదాభాస. మనస్సు లేకపోతే చిదాభాస ఉండదు. మనస్సు ఉండాలంటే స్థూల శరీరం కావాలి. ఈ రెండు పనిచేయాలంటే అన్నీ ఇంటాక్ట్గా ఉండాలి, ఇవన్నీ ఆలోచించే శక్తి ఉండాలి, బుద్ధిలో కొంచెం బుద్ధి ఉండాలి, లేకపోతే బుద్ధు అవుతాం. చిన్నప్పుడు సినిమాలు వస్తున్నాయి, బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు. ఎవడండి బుద్ధిమంతుడు? జ్ఞానం లేనివాడు బుద్ధిమంతుడు ఎట్లవుతాడు? కృష్ణుడి ప్రకారం బుద్ధిమాన్ అంటే వివేకవంతుడు, జ్ఞాని, నిజమైన బుద్ధిమంతుడు. మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు అండి అంటాడు. సిగరెట్ తాగడు, ఆల్కహాల్ తాగడు, బుద్ధిమంతుడు అన్నాడు. శాస్త్రం ఉంటుంది, వీళ్ళంతా బుద్ధులు, బుద్ధుస్ అన్నారు. అవన్నీ జ్ఞానాలు, ఇవన్నీ శాస్త్రానికి లెక్కకే రావు. జ్ఞానం ఉంటేనే బుద్ధిమాన్. తర్వాత మంత్రం చదువుతాం. ఇప్పుడు నిద్రలోకి వెళతాం. జాగ్రత్తలో ఉండి నిద్ర గురించి చదువుతాం. తస్య ప్రాచీదికే ప్రాంచ ప్రాణః దక్షిణాదిక్ దక్షిణే ప్రాణః ప్రతిచీదికే ప్రత్యంచ ప్రాణః ఉదీచీది ఉదంచ ప్రాణః దిక్ ఉదంచ ప్రాణః ఊర్ధ్వాది ఊర్ధ్వా ప్రాణః అవాచీది వాంచ ప్రాణః సర్వాదిశః సర్వే ప్రాణాః మన వాళ్ళు చెప్తారు. ఆహారం మనస్సుకు వెళుతుంది అనే విషయాన్ని మనకు చాందోగ్యంలో ఉన్నాం. ఆహారం ఎట్లా మనస్సు మీద పనిచేస్తుందనేది మనం గ్రహించాలి. ఇక్కడ సూక్ష్మమైనటువంటి సూక్ష్మతరమైన ఆహార పదార్థం స్థూల శరీరం మీద పనిచేస్తుంది, మనస్సు మీదనా? మనస్సు మీద. ద ఇంపాక్ట్. అందుకని ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తినమని రికమెండ్ చేస్తారు. ఇప్పుడు అవన్నీ కూడా సూక్ష్మంగా మారి మనస్సు మీద పనిచేస్తాయి. రాజసిక తామసిక ఆహారం అది. వ్యాధి వచ్చిన వాళ్ళకి వ్యాధికి తగ్గడం కోసం ఎప్పుడైనా ఔషధంలాగా దాన్ని రికమెండ్ చేస్తే ఔషధంలాగా స్వీకరించాలి తప్పనిసరి అయితే ఆ వెల్లుల్లి. అంతేగాని రోజు ఆహారంలో వాడుకోకూడదు అది. అది తప్పనిసరి అయితే వ్యాధి కోసం రికమెండ్ చేస్తే, అది లేకుండా ఉంటే బెస్ట్. అంతగా కావాలంటే ఔషధంలాగా తీసుకోవాలి. అంతేకాని ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అది మనస్సుకి శాస్త్రీయబద్ధమైన ఆహారం కానే కాదు. రాజసిక తామసిక ఆహారం అది. ఇప్పుడు అది ఫ్యాషన్ ఆఫ్ ద డే. అది లేకుండా వంటే ఉండదు చాలామందికి. వెనకటి రోజుల్లో అవి తింటే ఊరు బయట ఉంచేవాళ్ళు. ఇప్పుడు తినని వాళ్ళని నాలాంటి వాళ్ళని ఊరు బయట పంపిస్తారు. అందుకని ఉల్లిపాయల గురించి వస్తాయండి పేపర్లో న్యూస్. మరి ఏ దేని గురించి? ఉల్లిపాయలు, టమాటాలు, మిగతా కూరలు ఏమిటంటే తెలియదు. ఏమిట్రా అంటే ఉల్లిపాయలు టమాటాలేనండి ఎక్కువ తింటారు అందరూ. ఏముందో ఆ ఉల్లిపాయలు టమాటాలో నాకు తెలియదు. టమాటాలు లేకుండా వంట ఎట్లా చేస్తామండి? ఉల్లిపాయ లేకుండా వంట ఎట్లా చేస్తామంటారు? అందుకని కష్టపడుతుంటారు నాకు వంట చేసి పెట్టడానికి కొంతమంది స్టూడెంట్స్. పాపం కష్టపడి వంట చేస్తారు. బాగా చేసి పెడతారనుకోండి, పాపం 20 సంవత్సరాల నుంచి పెడుతున్నారండి, భిక్ష. వాళ్ళందరూ పెట్టి నాకు భిక్ష ఇవ్వబడితే ఈ మాత్రం చెప్తున్నాను, లేకపోతే నాకెక్కడి నుంచి శక్తి వస్తుంది. కనుక ఆ వాసన పక్క ఇంట్లో కూడా రాకూడదంటారు ఎస్పెషల్. అదంతా శూద్రులు తినే ఆహారం అను రాజసిక తామస గుణం వాళ్ళకి. కృష్ణ పరమాత్మే చెప్తాడు నెక్స్ట్ చాప్టర్లోకి వస్తాం 17వ అధ్యాయం, ఎక్కడ వదిలిపెట్టాడు ఆయన మనల్ని, జాగ్రత్త అంటాడు. మనస్సు మీద పనిచేస్తుంది అది విషయం. సరే, మధ్యమ అంశ ఆహారం స్థూలం శరీరానికి ఉపయోగపడుతుంది, కానీ సూక్ష్మతరమైనది స్థూల శరీరానికి కాదు మనస్సుకి పనిచేస్తుంది అనేది గ్రహించాలి. ఎక్స్ట్రా పాయింట్ అది. కనుక ఇప్పుడేమిటి, ఇక్కడ చెప్తున్నారు తస్య ప్రాచీదిక్ విషయం ఏమిటంటే, ఈ యొక్క ప్రాజ్ఞ ఈశ్వరుడు అంతర్యామికి ప్రాణం అని పేరు పెట్టారు. ఇంద్ర ఇంద్రాణి కాదు ఇప్పుడు ప్రాణాహ. ఏమిటండి ప్రాణ అని పేరు పెట్టారంటే, అన్ని ఇంద్రియాలు పనిచేయకపోయినా, పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు అన్ని పనిచేయకపోయినా ఎవరు పనిచేస్తున్నారు, నిద్రలో ప్రాణం పనిచేస్తుంది. అప్పుడు ఆ ఈ యొక్క చిదాభాస మనస్సు పనిచేయడం లేదు కానీ నిద్రలో అర్థం ఉన్నంతసేపే కదండి చిదాభాస. ఈ చిత్తు ఏమైపో చిదాభాస ఏమైపోయింది, చిత్తులో కలిసిపోయింది. అంటే జీవాత్మ పరమాత్మలో కలిశాడు అని అర్థం. రోజు నిద్రలో మనందరం పరమాత్మలో ఐక్యం అవుతున్నాం. రాత్రికి మళ్ళీ 5 గంటల తర్వాత ఐక్యం అవుతారు, మళ్ళీ పొద్దున్నే ఈ జీవుడు ఏమొస్తాడు బయటకు వస్తాడు, జాగ్రత్త పురుషుడు అవుతాడు. ఆ నిద్ర గురించి చెప్తున్నారు చూడండి అద్భుతం. ఆ ఇంద్రియాలన్నీ పనిచేయకపోయినా ప్రాణం పనిచేస్తున్నది. కనుక ఈ ప్రాణం అనేటువంటిది ఇండివిజువల్కి సంబంధించదు, టోటల్ ప్రాణంగా మారిపోతుంది. టోటల్ ప్రాణ ఎందుకంటే ఇండివిజువల్గా నేను వ్యక్తిని ఉన్నాననే భావన ఉన్నదా, మనసు పనిచేస్తోందా, ఇంద్రియాలు పనిచేస్తున్నాయా, ఈ శరీరం నేననే భావన ఉన్నదా, ఏమీ లేదు. కానీ ప్రాణం పనిచేస్తుంది. కనుక ఈ సర్వాంతరంగా ఉన్నటువంటి ఈ ప్రాణం ఇది శరీరంలో ఉందా బయట ఉన్నదా, కుడివైపున ఉంది, ఎడమ వైపు ఉంది, తూర్పు ఉంది, పడమర ఉంది, దక్షిణ ఉంది, ఉత్తరం వైపు ఉన్నది, పైన ఉన్నది, కింద ఉన్నది ప్రాణం అంటున్నారు. ఎవరు? ఈ ప్రాజ్ఞ అంతర్యామి అనేవాడు ఒకటైనారు. ఇప్పుడు నేను ప్రాజ్ఞని గుర్తుంటుందా, ఇండివిజువాలిటీ ఉందా, చిదాభాసమే లేకపోతే ఇండివిజువాలిటీ ఎక్కడ ఉంటుందండి. ప్రాజ్ఞ ఈశ్వరుడు ఐక్యమైనారు. ఐక్యమైనప్పుడు ఆ ప్రాణం, టోటల్ ప్రాణం ఉంది కదా, మరి ఈ ప్రాణం ఆ ప్రాణం కలిసినప్పుడు ఏ దిక్కులో ఉన్నాడు ప్రాణం? ఇప్పుడు అంతటా కలిసి ఉన్నాడు. కుడివైపు వామై, దక్షిణ, ఉత్తరం, ప్రాచీదిక్, తూర్పు, పడమర అంతటా ప్రాణమే. అందుకే నిద్ర అనేటువంటిది అద్భుతమైనటువంటి విషయం. నిద్రావస్థలో మనం ఎక్కడ ఉంటాం, ఎలా ఉంటాం, ఏమిటనేది ఉపనిషత్తు చెప్తోంది. అది యునీక్నెస్ ఆఫ్ బృహదారణ్యక ఉపనిషత్తు. ఎందుకంటే మనకు నిద్రపోయిన తర్వాత ఏమీ తెలియదు అనుకోండి, అది విషయం. కనుక నిద్ర గురించి నిద్రలో చదువుతామా, మెలకుతో చదువుతున్నప్పుడు చదువుతామా? మెలకుతో ఉన్నప్పుడు చదవాలి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, నిద్రలోకి జారుకుంటే ఏమీ తెలియదు. అది ఈ విషయాన్ని చెప్తున్నారు, వచ్చే వారం చూస్తాం. అందుకనే అక్కడ అమృతత్వం అంటారు దాన్ని, అమృత స్వరూపం, చిత్తుగా ఉంటాను నేను, తెలియదు నాకు. మళ్ళీ అజ్ఞానం మేలుకుంటుంది ఉదయాన్నే. అందుకని రాత్రికి హాయిగా నిద్రపోండి, పరమాత్మలో ఐక్యం అవుదాం అందరం, అయ్యి మళ్ళీ పొద్దునే జీవాత్మగా వస్తాం. వచ్చినా కూడా నేను పరమాత్మనే అని గుర్తుపెట్టుకోవాలి మనం, అది విషయం. తస్య ప్రాచీదిక్, తూర్పు వైపు ఏముంటాయి, ప్రాంచ ప్రాణాహ, తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాణములు అని అర్థం. ప్రాణములు అంటే ఏమిటి, పంచప్రాణములు. దక్షిణాదిక్ దక్షిణే ప్రాణాహ. ఈ కుడివైపున ఉన్నటువంటి ప్రాణం ఈ కుడివైపున ఉన్న దక్షిణ వైపుగా అంతా వ్యాపించి ఉంటుంది అని అర్థం అక్కడ. తర్వాత ప్రతీచీదిక్ ప్రత్యంచ ప్రాణాహ, అంటే పడమర వైపు ఉండేటటువంటి పడమర ప్రాణాలు, ఉదీచీదిక్ ఉత్తరం వైపు ఉండేవి, దక్షిణం వైపు ఉండే ప్రాణాహ, ఊర్ధ్వాదిక్ ఊర్ధ్వా ప్రాణాహ, అవాచి అంటే క్రింద ప్రాణాహ, సర్వాదిశ సర్వే ప్రాణాహ, అన్ని దిశల యందు ఈ ప్రాణములు ఉంటాయి అన్నారు. తర్వాత చదువుతాం. ఇంతవరకుతో ఏమైంది, నిద్ర అయిపోయింది, ప్రాణం మాత్రం పనిచేస్తూ ఉంటుంది నిద్రలో. ఏమి స్థూల సూక్ష్మ శరీరం గుర్తుండదు, పామును పైన పారినా కూడా జ్ఞాపకం ఉండదు, ఎక్కడ పడుకున్నామో తెలియదు, ఎలా పడుకున్నామో తెలియదు, ఏమవుతున్నామో తెలియదు, కానీ ఉన్నావా లేదా, ఎలా ఉన్నావురా అంటే చిత్తుగా ఉన్నా, చిత్తుగా పరమాత్మగా ఉన్నాను అని ఎవరు చెప్తున్నారు, ఉపనిషత్తు చెప్తుంది. మనకేం తెలుస్తుంది, ఉపనిషత్తు చెప్తున్నది, ఆహా నేను పరమాత్మగా ఉన్నానా, అవును ఎట్లా ఉన్నాను, లాజిక్ ఏంటి, ఇంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేయడం లేదు, మనసు లేకపోతే చిదాభాసము లేదు, అద్దం లేకపోతే ప్రతిబింబం ఏముంటుంది, అద్దం తీసి ప్రతిబింబం పోయింది, పోయితే ఎవరున్నారు, ఒక్క ముఖం ఉన్నది, చిత్తుగా ఉన్నా నిద్రలో. ప్రతిరోజు నిద్రలో మనం ఆత్మస్వరూపంలోనే, మనం ఆత్మస్వరూపంలో ఉన్నామా నేను ఆత్మగా ఉంటున్నానా, ఏది చెప్తే బాగుంటుంది మీరే డిసైడ్ చేయండి. మనం ఆత్మస్వరూపంలో లీనమైపోతున్నాం ప్రతిరోజు అంటే వ్యావహారిక దృష్ట్యా లోవర్ ఐ స్టాండ్ పాయింట్ని చెప్తే ఏం చెప్తాం, నేను ప్రతిరోజు నిద్రలో జీవాత్మనైన నేను పరమాత్మలో లీనమవుతాను అని చెప్పడం అహంకార దృష్టిగా, నేను అనే అహంకారం అంటే లోవర్ ఐ దృష్టితో అలా చెప్పచ్చు, తప్పులేదు చెప్తే, అవునా. పారమార్థిక దృష్టితో హయ్యర్ ఐ దృష్టితో చెప్తే ఏం చెప్పాలి, నేను చిత్తుని నిద్రలో నా చిదాభాసము మనస్సు ఇవన్నీ ఏం లేకుండా నేను చిత్తుగానే ఉంటాను అని చెప్పచ్చు. ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే, వ్యావహారిక దృష్ట్యా ఇది కరెక్ట్, పారమార్థిక దృష్ట్యా తురి ఆత్మగా ఉంటాను నేను అనేది కరెక్ట్. అయితే నిద్రలోనే మాత్రమే తురి ఆత్మగా ఉంటానండి, ఇప్పుడు ఉండనా అన్నాడు. ఇప్పుడు అవియల్ మిక్స్డ్గా ఉన్నావు, ఇప్పుడు తురి ఆత్మే కానీ వేషం వేసుకొని ఉన్నావు. ఏం వేషం, శిష్య వేషం, గురువు గారు గురువు వేషం. ఈ వేషం ఉండడం వలన తెలియడల్ల, వేషం తీసినప్పుడు తెలుస్తుంది. నిద్రలో వేషం ఉండదు, నిద్రలో వేషం ఉండదు, తెలుసుకోవడం ఉండదు, కానీ తెలుసుకుంటున్నాం అక్కడ. సుఖమహమస్వాప్సం నకించిద అవేదిషం, నేను హాయిగా నిద్రపోయినాను నాకేమి తెలియలేదు అని ఎప్పుడు చెప్తున్నావు, నిద్ర లేచిన తర్వాత చెప్తున్నావా లేదా, అంటే ఉన్నావా లేదా అక్కడ, ఎట్లా ఉన్నావు, చిత్తుగానా చిదాభాసగానా. అందుకే ఆహా బాగా నిద్రపోయినా అని అంటాడు. అందుకే ప్రతివాడు నిద్రపోవడానికి ఎందుకు ఇష్టపడతాడు తెలిసిందా, ఇప్పుడు నాకు నిద్ర వద్దండి అంటారు ఎవరన్నా, ఒరే నన్ను నిద్రపోనివరా, దానికోసం మళ్ళీ టాబ్లెట్స్ ఎలా వేసుకుని నిద్రపోతాడు, నిద్ర పట్టకపోతే పిచ్చి పడుతుంది. అందుకని రోజు ఆత్మలో ఐక్యమవుతేనే వాడికి మనశ్శాంతి. చూసారా, నిద్ర పట్టని వాళ్ళకి ఎన్ని రోగాలు రొప్పులు వస్తాయో కష్టాలు వస్తాయో. అందుకని నిద్ర పట్టడం కోసం డాక్టర్లు మందులు ఇస్తారు. కారణం ఏమిటి, రోజు నువ్వు పరమాత్మలో లీనం కాకపోతే నీకు మెంటల్ వస్తుంది. చిదాభాస ఎంతసేపు ప్రతిబింబ ముఖం చూసుకుంటూ ఉంటే చివరికి బోర్ కొడుతుంది కదా, అందుకని కాసి పొదుగులు అద్దం చూసుకుంటూ కూర్చుంటామా, కూర్చోం కదా, చూసుకుంటూ కూర్చుంటే ఏమంటారు, పిచ్చివాడంటారు. అందుకని కాసేపు నిద్రలోకి పోవడంలో ఒక ఆనందం, అయితే ఏమిటండి ఇప్పుడంటే తర్వాత పోర్షన్ ముఖ్యం మనకు. ఇది చూసాం మనం, చదివింది. స ఏష నీతి నీత్యాత్మా అగృహ్యో నహి గృహ్యతే అశీర్యో నహి శీర్యతే అసంగో నహి సజ్జతే అపితో అసితో న వ్యథతే న రిష్యతి. ఇప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత నా స్థితి ఏమిటి, ఎలా ఉంటుంది, ఆత్మనైన నేను చిత్ అంటే ఇక్కడ చెప్తున్నారు. ఇది ఎక్కడ చూసాం మనం అంటే 162వ పేజీలో 3వ అధ్యాయం 9వ బ్రాహ్మణం 26వ మంత్రం 162వ పేజీ అక్కడ చదివాం. అందుకని చెప్పక్కర్లేదు అని అర్థం. అర్థం ఇక్కడ చూడండి, మనకు చక్కగా వ్యాఖ్యానంలో రాశారు ఏమని. చివరిలో 2వ మొదటి పేరాలో చివర, ఆత్మ అగ్రాహ్యమైనది. ఇప్పుడు ఆత్మ అగ్రాహ్యమైనది అంటే ఆత్మ ప్రశ్న ఏమి పెట్టి రాసుకోవాలి మనం? నేను ఆత్మనైన నేను దేని చేత గ్రహింపబడను, గ్రహించడానికి వీలు కానిది. అశీర్యం నాశనము కానిది, నేను నాకు నాశనము లేదు, చిత్తుని ఎప్పుడు ఉంటాను. అసంగము అని అర్థం, అసంగం దేనితోనూ సంపర్కము లేనిది. నా సజ్జతే బంధరహితమైనది, పీడింపబడనిది, హింసింపబడనిది, అటువంటి నా స్వరూపం. వచ్చే వారం చూస్తాం మిగతా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.